ఆదికాండము ఆదికాండం 6వ అధ్యాయం 7-8 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఆదికాండం 6వ అధ్యాయం 7-8 వచనాలు నేను చదువుతాను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఎలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపం నొందుచున్నానెను. అయితే నోహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. ప్రార్థన చేసుకుందాం. ప్రభువు సహాయం నిమిత్తం దయగలిగిన మా తండ్రి, నమ్మకమైన దేవా, నీ బంగారు పాదములకు స్తుతులు, స్తోత్రములు, వందనములు. గడిచిన రాత్రి అంతా కాపాడారు, స్తుతిస్తున్నాం. గడవబో పగుటి పగటి కాలమంతా మీ కాపుదల భద్రత ఉంచండి. మాట్లాడబోతున్న మీ దాసుడు నిష్ప్రయోజకుడని మీరు జ్ఞాపకం చేసుకోండి. నన్ను బూరగా మాత్రమే వాడుకోండి. నీ మాటలతో నన్ను నింపి నాతో మాతో మీరు మాట్లాడి మహిమ పొందమని, కరెంటు, వాతావరణం, వైఫై పరిస్థితులన్నీ అనుకూలింపు చేయమని యేసయ్య నామములు అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. చదువుబడిన పాఠ్య భాగము మనకి బాగా సుపరిచితమైన పాఠ్యభాగమే. ఇక్కడ మనం చూస్తే దేవుడైన యెహోవా మానవాళి మీద కోపగించుకోవడం చూస్తా ఉన్నాం. పైపెచ్చు భూమి మీద నరులను చేసినందుకు, ఈ సృష్టిని సృష్టించినందుకే ఎందుకు సృష్టించానా అని సంతాప పడుతున్నట్లు చూడగలుగుతున్నాం. నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను అన్నిటినీ భూమి మీద లేకుండా తుడిచివేయాలనుకున్నట్లు కూడా మనం చూస్తున్నాం. ఆ తుడిచివేత కార్యక్రమంలో ఒకే ఒక వ్యక్తి నోవాహు దేవుని కృప పొందినవాడుగా, ఆ ఒక్క వ్యక్తి మాత్రమే ఆ దినాల్లో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. సరే, ఏది ఏమైనా కూడా మానవాళి యొక్క వయస్సు, మానవాళి యొక్క ఆహార స్థితిగతులు ఇక్కడ వర్ణించబడుతున్నాయి. మొట్టమొదటిగా మహాదేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ సృష్టిలో మానవుణ్ణి నశింపచేయటానికి దేవుడే సంకల్పించినట్లు మనం చూస్తున్నాం. దేహంలో మరణం చవిచూచినటువంటి వాడు మొదటిగా హేబెలు, అది కూడా హత్య జరగడం మనం చూస్తున్నాం. మానవుడి యొక్క ఆహారం ఈ సృష్టి సృష్టించిన దేవుడు ఏముంచాడు? మొదట్లో మానవుని యొక్క వయస్సు నియమాలు గురించి ఎలా ఉంచాడు? కొద్ది నిమిషాలు మనం ధ్యానిద్దాం. ఆదాము 130 సంవత్సరాల వయస్సులో షేతు పుడతాడు. ఇది మళ్ళా మీరు లెక్కించుకోవాలంటే మీకు చాలా టైం పడుతుంది. దయతో ఆసక్తి కలిగిన వాళ్ళు కొంచెం డేటా వస్తుంది ఈరోజు, మీకు నోట్ చేసుకుంటే మీకు మీ వర్తమానాల్లో కొంత ఉపయోగపడుతుంది. ఆదాము 130 సంవత్సరాల వయసులో షేతు పుడతాడు. ఆ తర్వాత 800 సంవత్సరాలు బతుకుతాడు ఆదాము. మొత్తం బతికింది 930 సంవత్సరాలు. ఎంత దీర్ఘకాలం బ్రతికేవాళ్ళు ఆ దినాల్లో మనుషులు, ఎందుకంత దీర్ఘకాలం మానవుని ఆ దినాల్లో దేవుడు బతికించాడు, ఈ దినాల్లో ఎందుకు బతికించడం లేదో కూడా చూస్తాం. అయితే 930 సంవత్సరాలు బతుకుతాడు ఆదాము. ఆదాము సంతతిలో 8వ తరం లేమెకు. లేమెకు 56వ సంవత్సరం వరకు ఆదాము బతుకుంటాడు. లేమెకు 777 సంవత్సరాలు బతుకుతాడు. అయితే వీళ్ళు ఇంతకాలం బ్రతికినా కూడా అందరికంటే ఎక్కువ సంవత్సరాలు బతికిన వ్యక్తి మతిశల. ఈయన ఎంతకాలం బతుకుతాడు? 969 సంవత్సరాలు బతుకుతాడు. 969 లాంగ్ ఇయర్స్. ఈజ్ ద టాప్ మోస్ట్ ఏజ్ లివింగ్ పర్సన్ ఇన్ ది ఎర్త్. 969 సంవత్సరాలు బతికి ప్రపంచంలోనే ఇప్పటి వరకు మొట్టమొదటి వ్యక్తి, అతి దీర్ఘకాలం బ్రతికిన వ్యక్తుల్లో మనం చూడగలుగుతున్నాం మెథుశిల. అయితే యెరెదు 969 సంవత్సరాలు, నోవహు 950 సంవత్సరాలు, ఆదాము 930 సంవత్సరాలు ఇలాగ బ్రతుకుంటూ వచ్చారు. అయితే ఈ మతిశల అతి దీర్ఘకాలం బ్రతికిన తరువాత ఆదాముతో కలిసి 243 సంవత్సరాలు జీవించాడు. ఎన్ని విషయాలు తెలుసుకొని ఉంటాడు కదా. అంటే ఎందుకు ఇంత దీర్ఘకాలం ఆ దినాల్లో దేవుడు మానవుని బ్రతికించాడు అంటే, జాగ్రత్తగా చూడండి వినండి, 243 సంవత్సరాలు జీవిస్తాడు మరి ఆదాముతో కలిసి మెతుశల. 8వ తరం వాడనమాట ఈ మెతుశల, ఈ ఆదాము నుంచి పోల్చుకుంటూ వస్తే. సహజంగా ఒక గంట కలిసి జర్నీ చేస్తే, ఒక 10 నిమిషాలు కలిసి మాట్లాడుకుంటే ఎన్నో విషయాలు షేర్ చేసుకుంటాం. ఆ వ్యక్తి ఈ వ్యక్తి నుంచి, ఈ వ్యక్తి ఆ వ్యక్తి నుంచి. మరి 243 సంవత్సరాలు కలిసి జీవించినప్పుడు మరి ఎన్ని విషయాలు షేర్ చేసి ఉంటాడు ఆదాము మనిషిలాకి? అంటే బిగినింగ్ నుంచి అప్పటి వరకు ఉన్న చరిత్ర అంతా ఆయనకి ఎక్కించుంటాడు, అంతే కదా. ఈ చరిత్ర ఒకరి నుంచి ఒకరికి కంటిన్యూషన్ రావడానికి దేవుడు మానవుడిని ఇంతకాలం బ్రతికిస్తూ వచ్చాడు ఆ దినాలు. ఈ రోజుల్లో లాగా కంప్యూటర్లు, టెక్నాలజీ, శాటిలైట్లు, గూగుల్ అమ్మ తల్లిని అడిగేది ఏం కావాలన్నా, ఇప్పుడు ఏం కావాలన్నా గూగుల్ అమ్మ తల్లి పొట్లో పెట్టుకో ఉంటుందంట, నువ్వేం అడిగినా ఇచ్చేస్తుంటది. ఈ టెక్నాలజీ, ఈ పరిస్థితులు, ఈ చరిత్ర తెలుసుకోవడానికి ఉన్న ఇప్పుడున్న ఆధారాలు, ఈ టెక్నాలజీ అప్పుడు లేవు కదా. అప్పుడు ఇవన్నీ తెలుసుకోవాలి, మాట్లాడుకోవాలి, బుద్ధి తెచ్చుకోవాలి. తెలుసుకోవాలంటే ఇట్లా 100 సంవత్సరాలు మనుషుల్ని ఇంకొక తరం వచ్చేంత వరకు కంటిన్యూ చేయడం, వాళ్ళ ద్వారా వీళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ సేకరించుకొని ఆ కంటిన్యూటీ తీసుకురావడం, దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. లేకపోతే ఇవన్నీ మర్చిపోయి ఉంటాం కదా మనం. ఈ సమాచారం అంతా మనకు దొరుకుండేది కాదు కదా. మతిశ్యలా అన్ని సంవత్సరాలు బతకపోతే ఎట్ట జరిగిండేది? ఆదాము మతిశ్యలా వచ్చేదాకా అన్ని సంవత్సరాలు జీవించకపోతే ఆదాము మతిశ్యలా ఇవన్నీ ఎట్ట చెప్పగలుగుండేవాడు? 8 తరాలు. కాబట్టి ఎన్నో విషయాలు పంచుకొని ఆ హిస్టరీ అంతా చెప్పుంటాడు ఆదాము మతిశ్యలాకి. కాబట్టి మానవుడు సంఘజీవి, మనం ఎప్పుడో చెప్పుకుంటాం, గౌతమ బుద్ధుడు కూడా చెప్తాడు మానవుడు సంఘజీవి అని. అప్పట్లో భాష ఒక్కటే, చెదిరిపోకుండా ఉండాలని, అందరూ ఒకే దగ్గర ఉండాలని అప్పుడు వాళ్ళు కోరిక కూడా అలాగ ఉండేదంట. అంతా ఒకే కట్ట మీద, ఒకే మాట మీద, ఒకే తెగ మీద, ఒకే దగ్గర జీవించాలని వాళ్ళ కోరిక కూడా అంట. అప్పట్లో అధికారణం 11వ అధ్యాయంలో మొదటించి ఈ విషయాలు మనకు కనిపిస్తాయి. భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమైపోవుచుండగా షీనారు దేశమందు ఒక మైదానం వారికి కనబడెను. అక్కడ వారు నివసించి, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చడము రండిని ఒకరితో ఒకడు మాట్లాడుకుని, రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసుకు ప్రతిగా మట్టి కీళ్లను వారికి ఉండెను. మరియు వారు, మనము భూమి అన్నంతటా చెదిరిపోకుండా ఒక్క పట్టణమును ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురమును కట్టుకుని పేరు సంపాదించుకుందాము రండిని మాటలను కొడుచుండగా, యెహోవా కుమారులు కట్టిన పట్టణములు గోపురములు చూడదిగి వచ్చాను. అప్పుడు యెహోవా, ఇదిగో జనం ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు, ఇక మీదట వారు చేయదలిచిన ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీనున్నది. చూడండి, వాళ్ళ కోరిక ఏంటంటే అప్పట్లో ఒకే భాష ఉండాలి, ఒకే జనం ఉండాలి, ఒకే ప్రాంతంలో ఉండాలి, చెదిరిపోకూడదు. అంటే సంఘజీవి మానవుడు అనుకోవడానికి ఒకరికొకరు తోడుగా ఒకే దగ్గర మనం ఉండాలి, విడిపోకూడదు. ఒంటరిగా బతకలేం కదా, ఒంటరిగా జీవించలేడు మనిషి. కాబట్టి ఆ పరిస్థితుల్లో, ఆ రోజుల్లో అలాగూ మన పితరులు జీవించడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. సరే, ఏది ఏమైనా కూడా నోవహు జన్మించే వరకు ఆదామైతే బతకలేదు, చనిపోయాడు. అయితే ఆదాము మనవడు, షేతు కుమారుడు ఎనోషు 821 సంవత్సరాలు ఇతనికి. టోటల్ గా బతికింది 905 సంవత్సరాలు. మీరు డేటా రాసుకుంటే ఉపయోగకరం, మరలా మరలా మీకు డేటా సంపాదించుకోగలుగుతారు, కానీ చాలా టైం పడుతుంది. 905 సంవత్సరాలు బతుకుతాడు ఈనాడు, సంతోషమే. అయితే నోవహు 84 సంవత్సరాలు వయస్సు వరకు ఈనాడు బతికాడు. నోవహు 84 సంవత్సరాల వయసు దాకా ఈనాడు ఉన్నాడు. కాబట్టి అక్కడి నుంచి, నోవహు దగ్గర నుంచి ఈయన క్యారీ చేస్తుంటాడు నోవహు ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేయడం. ఈనాడు చూడండి ఎట్లా హిస్టరీ లక్క రావడానికి దేవుడు ఆ వయస్సు, ఆ ఆయుష్ పెంచుకుంటూ మన పితరుని లాక్కొచ్చాడు. దేవుడు ఎంత గొప్పవాడో, బైబిల్ ఎంత గొప్పదో చూడండి. కాబట్టి ఆ రకంగా నోవహు 84 సంవత్సరం వయస్సు వరకు ఈనాడు బతుకున్నా. నోవహు జననంకి ముందు తన తాతకు తండ్రి అయిన హనోకు మరణం రుచి చూడకుండా కొనిపోబడ్డాడు. ఇది కూడా మనకు బాధ తెలుసు. ఆదికాండంలో 5వ అధ్యాయంలో 22-24లో మనకి ఈ విషయాలు కనిపిస్తాయి. మరణం చూడకుండా కొనిపోబడ్డ వ్యక్తి అతను. మొదట్లో లోక జన్మానికి ముందే ఎవరైనా తన తాతకు తండ్రి హనోకు మనం చూడకుండా దేవుడు అయినట్లే చెప్పాడు. ఇది ఆది కాండంలో హెబ్రీ పత్రికలో కూడా మనకి ఈ విషయాలు దేవుడికి స్నేహితంగా రాస్తాడు. ఆది కాండం 22:22-24 దాకా ఉంటది. హనోకు మతుషిలను కన్నిన తర్వాత 300 ఏళ్లు దేవునితో నడుచుతూ కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏళ్లు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయాను కనుక అతడు లేకపోయాను. అంతే, ఏమైనాడు తెలియదు, మళ్ళా దేవునితో వెళ్ళిపోయాడు. గొప్పదాన్ని తది కాబట్టి దీర్ఘకాలం బతికిన ఆనాటి మానవులు అనుభవం ఎలా ఎలా సాగిందో చూడండి, ఎన్ని టర్నింగ్స్ తిరుగుతా పోయిందో చూడండి. ఇకపోతే నోవహు తండ్రి తాతలు జల ప్రళయం వచ్చేంత వరకు కూడా జీవించినట్లు మన గ్రంథం మాట్లాడుతూ ఉంది. 7వ అధ్యాయంలో మనం చూస్తే జల ప్రళయానికి ముందు వరకు కూడా వారు జీవించున్నారు. ఆది కాండం 7:6, 7వ అధ్యాయం, 6వ వచనంలో ఆ జల ప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవహు 600 ఏళ్ళవాడు. అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్య అతని కోడలను ఆ జల ప్రవాహములను తప్పించుకున్నకై ఆ ఓడలో ప్రవేశించింది. ఆ జస్ట్ ఆ దగ్గర దగ్గరలో వాళ్ళున్నారు. నోవహుకు 600 సంవత్సరాలు. అప్పుడు జల ప్రళయం వచ్చింది. నోవహు తండ్రి జల ప్రళయానికి ముందు 5 సంవత్సరాల ముందు చనిపోతాడు. లేమేకు తండ్రి పేరు. జల ప్రళయానికి 5 సంవత్సరాల ముందు జస్ట్ అక్కడ దాకా జల ప్రళయం దగ్గర దాకా వచ్చేసారు వాళ్ళ ఆయుష్. అయితే తన తాత అయిన మతుషెల అయితే జల ప్రళయం వచ్చే సంవత్సరం వరకు బ్రతుకున్నాడు. ఆయన ఎందుకు బ్రతుకున్నాడనికే దీనికి పెద్ద రీజన్ ఉంది. మతుషెల జల ప్రళయం వరకు ఆ సంవత్సరం వరకు బ్రతికి ఉన్నాడు అంటే ఆయన పేరులోనే అర్థం ఉంది. జాగ్రత్తగా గమనించాలి మీరు. మతుషెల జల ప్రళయం వచ్చే సంవత్సరం వరకు బ్రతికున్నాడు అంటే ఏంటి అర్థం అంటే, మతుషెల అంటే అతడు చనిపోయిన తరువాత జరుగును అని అర్థం. ఎవరు చనిపోయిన తర్వాత జరుగును? మతుషెల చనిపోయిన తర్వాత జరుగును. ఏం జరుగును? జల ప్రళయం వచ్చి ప్రపంచం అంతా నాశనం అయిపోవును. ఇది సంగతి. అలాంటి అర్థమిచ్చే పేరు ఆ దినాల్లో దేవుడు అతనికి ఏర్పాటు చేశాడు. మతుషెల మాత్రం ప్రకృతి సిద్ధమైన మరణం పొందుతాడు. ప్రకృతి సిద్ధమైన మరణంలోనే ఆయన మరణిస్తాడు. కాబట్టి హనోకులాగా ఆయన చనిపోలేదు, దేవుడు తీసుకెళ్లలేదు. ప్రకృతి సిద్ధంగానే భూమి మీద చనిపోవడం జరిగినట్లు మనం చూస్తూ ఉన్నాం. అప్పట్లో చాలా 100 సంవత్సరాల వరకు మరణం కనిపించేది కాదు. అంటే ప్రజలు కూడా తక్కువే అనుకోండి, పాపులేషన్ కూడా తక్కువ ఉండేది. 100 సంవత్సరాలు ఇంకేవాళ్ళు అంటే ఇప్పుడు ఎక్కడో జరిగేది, మరణం సంభవించేది కాదు అప్పట్లో. ఆ రోజుల్లో ఇలా కాదు. ఈ రోజుల్లో అయితే సెకండ్కి ఎంతమంది లెక్కలేసేస్తున్నాయి. ఒక రాష్ట్రంలో ఎంత, ఇండియాలో ఎంత, ప్రపంచంలో ఎంత, సెకండ్కి ఎంతో మంది అయిపోతా ఉన్నారు. అంటే నోవహు దినాల్లో భూలోకం దేవుని సన్నిధిని చెడిపోయింది. చెడిపోయినటువంటి దాన్ని దేవుడు లయం చేయాలనుకున్నాడు, నిర్మూలనం చేయాలనుకున్నాడు. ఆది కాండం 6లో 6:11-12 ఈ మాటలుంటాయి. భూలోకము దేవుని సన్నిధికి చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారంతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండి. కాబట్టి దేవుడు సహించే పరిస్థితిలో భూమి లేనప్పుడు, భయంకరమైన పరిస్థితులు కొట్టుమిట్టాడుతున్న ఆ దినాల్లో, ఆ రోజుల్లో, ఆనాడు నోహు తాతలు తండ్రులు ఎలాంటి స్థితిలో ఉన్నారో సరిగా తెలియదు కాని, అయితే నోహు మాత్రం నీతిమంతుడిగా జీవించాడు, నీతిమంతుడిగా నివసించాడు. 950 సంవత్సరాలు బతుకుతాడు. గ్రేట్ ఏజ్ కదా. ఆదికాండం 8:9 ఈ మాటలు మనం చదువుకున్నాం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నోవాహు వంశావళిలో, వంశావళి ఇదే, నోవాహు నీతిపరుడును, తన తరములలో నిందారహితుడునై ఉండెను, నోవాహు దేవునితో కూడా నడిచాను. ఆ వంశాల్లో, ఆ తరాల్లో నోవాహు ఒక్కడే, తన పితరుల్లో గాని ముందోళ్ళు గాని ఆయనే అని చూపిస్తాడు. అప్పటి వరకు ఉన్న వాళ్ళలో, తన పితరులందరిలో నోవాహు ఒక్కడే నీతిమంతుడు. మిగిలిన వాళ్ళు రకరకాలుగా తప్పిపోయినట్లు అర్థమవుతా ఉంది మనకి. అయితే నోవాహు మాత్రం నీతిపరుడుగా 950 సంవత్సరాలు దేవుడు బ్రతికించినట్లు మనం చూస్తున్నాం. నోవాహు బిడ్డగా ఎనిమిది తరాలు ఉన్నాడు నోవాహు. నోవాహు కేయినాను, మహాలలేలు, ఎరేదు, హనోకు, మతుషెల, లేమేకు, నోవా. చూడండి ఇక్కడ మరి ఆదాము చేతు లెక్కలెక్కరారు. బిడ్డగా 8 తరాలు, ఇక నోవా తండ్రిగా 10 తరాలు ఉన్నాడు. షేము, అర్పక్షదు, షేలహు, ఎబేరు, పెరేగు, రయు, సెరుగు, నాహోరు, తెరగు, అబ్రహాం. చూడండి ఇప్పుడు ఈ 10, అవి ఒక 8, తాను ఒక తరం, 19 తరాలు కలిపాడు. అబ్బా, 18 తరాల మధ్యలో ఈయన 19 తరాలు అయినాడు. ఈ రోజుల్లో 3-4 తరాలు బతికి పేపర్లు తీసుకున్నారు, 3 తరాలకు అధినేత, 4 తరాలకు అధినేత. 19 తరాలు గ్రేట్ కదా. బైబిల్లోనే గొప్ప వ్యక్తి. 19 తరాలు కలపడానికి ఆయన బ్రతికాడు. ఎంత ఇన్ఫర్మేషన్ అటు ఇటు ఉన్నది, ఇంకా ఇంటిలో షేర్ అయి ఉంటుందో చూడండి. ఎందుకు బ్రతికేచ్చాడు దేవుడు మానవునికి ఆ దినాల్లో? ఎందుకు ఇంత ఆయుష్ పొడిగించాడు అంటే, ఇది పరిస్థితి హిస్టరీ క్యారీ చేయాలి. తరాలకి సమాచారం అందిస్తూ రావాలి. ముందేం జరిగింది మానవుడికి తెలియజేస్తూ రావాలి. కంప్యూటర్లు, హిస్టరీ పుస్తకాలు, యూట్యూబ్లు, గూగుల్ అమ్మకాలు లేవప్పుడు కదా. ఈ రోజుల్లో ఎందుకు తగ్గిపోయిందంటే, ఇప్పుడు అన్ని ఇచ్చాడు దేవుడు, అంత జ్ఞానం ఇచ్చాడు. ఇంకా 10 సంవత్సరాల వయసు క్యారీ చేయాల్సిన అవసరం లేదనుకున్నాడు. అందుకే రాను మనిషితో, మనిషిని జ్ఞానిగా పెంచే కొంది, టెక్నాలజీ ఇచ్చే కొంది, ఆయుష్ తగ్గిస్తూ వచ్చాడు. ఎంత గొప్పవాడు దేవుడు కదా. మొత్తం ఆదాము నుండి అబ్రహం వరకు 20 తరాలు ఉంటాయి. మళ్ళా లెక్కలేసుకోండి మీరు నిదానంగా, మనకు అర్థమవుతాయి ఈ లెక్కలన్నీ. ఇక అబ్రహాము తన యొక్క పితరుడు నోవాహు కుమారుడైన షేము ద్వారా అనేక సంగతులు తెలుసుకునే అవకాశం ఉంది. లేదంటారా, ఎన్నో విషయాలు తెలుసుకొని ఉంటాడు నోవాహు కుమారుడైన షేము ద్వారా. అబ్రహాము ఎంతో విషయాలు సేకరించి ఉంటాడు ఆ దినాల్లో. మనం అవన్నీ తెలియకనే మన పితరుల గురించి మాట్లాడుతూ ఉంటాం, తెలియదు అనుకుంటా ఉంటాం. కానీ వాస్తవాలు బైబిల్లో తెరిచి నిదానించి ఆలోచన పరంగా ధ్యానిస్తే ఎన్నో విషయాలు మనకు లభ్యమవుతాయి బైబిల్లో. వారి యొక్క లేత వయస్సు మన ముసలితనాన్ని మించిపోయింది. వారి లేత వయసు అంటే ఎంత తెలుసా? 50 సంవత్సరాలు లేక 60 సంవత్సరాలు వచ్చినా వారు తమ పెద్దల దగ్గర చిన్నపిల్లల్లాగా ఉండేవాడు అంట. అంటే 50-60 సంవత్సరాలకు సండే స్కూల్ పిల్లలు అంట వాళ్ళు. చూడండి వయసు ఎంత తేడా వచ్చేసిందో. 100-200 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు అంటే వారు యూత్ అంట. అప్పట్లో 100 ఇయర్స్ 200 ఇయర్స్ లోపల వాడు. ఎందుకని 969 సంవత్సరాలు 930 సంవత్సరాలు బతుకుతుంటే ఇంకా 100-200 యూతే కదా. ఎంత తేడాలు వచ్చేసినాయి చూడండి. మానవ జాతి వయస్సులో ఎంత విచిత్రమైన మార్పులు సంభవించాయి చూడండి. మహాదేవుని యొక్క అనాది సంకల్పం ఇది. ఏ వ్యక్తి అనుకుంటే జరిగేది కాదు, మాదే కాదు ఈ పరిస్థితిలో. సరే గాని ఇక ఆ దినాల్లో మానవులు అన్ని సంవత్సరాలు బతుకున్నారు, ఈ రోజుల్లో ఎందువల్ల అలా జీవించడం లేదు అంటే దేవుని గ్రంథం సమాధానం చెప్తుంది. దీనికి బైబిలే దీనికి ప్రామాణికం, బైబిలే దీనికి ఆన్సర్ చేస్తుంది. ఏమని చూస్తాము అంటే, ఏమని సమాధానం ఇస్తుంది అంటే, నోవహు దినాల్లో మానవ పాపాన్ని బట్టి దేవుడు వయో పరిమితి మార్చడానికి మొదలుపెట్టాడు. ఇది మొదటిదే కాని ఆఖరి కాదు. ఫస్ట్ టైం స్టార్ట్ చేశాడు వయో పరిమితి మానవుడికి మార్చాలి. ఇట్లా 900 సంవత్సరాలు 969 సంవత్సరాలు 950 సంవత్సరాలు అట్లా బతకనివ్వను, ఇంకా వయో పరిమితిలో వీనికి మార్పులు చేస్తాను అని మొదటిసారి ప్రారంభిస్తాడు. అయితే ఇది ఆఖరి మాత్రం కాదు. అయినా ఇది కూడా జలప్రళయం దాకా నెరవేరలేదు. జలప్రళయం దాకా అదే ఉంది. ఆది మానవులు బహుదీర్ఘకాలం బ్రతకడానికి కారణం ఏమై ఉండును అని మనం ఆలోచన చేస్తే, సంతానాభివృద్ధి చేసి భూమిని నిర్మించుటకేనా అంటే కాదు. దీనిలో అబ్రహాము, ఆదాము, నోవాహు వీళ్ళని మనం అడుగుతూ పోతే అనేక విషయాలు మనకు బోధిస్తారు. అలా బ్రతికించటంలో దాగి ఉన్న దేవుని జ్ఞానం ఏమిటి వీళ్ళని అనే సంవత్సరాలు అంటే, ఇప్పటిదాకా మనం చెప్పుకున్న సంగతులు ఏవి కూడా ఆదాం రాయలేదు. చూస్తూ పోతే అసలు బైబిల్ రాయబడింది క్రీస్తుకి పూర్వం 1400 నుంచి 1600 సంవత్సరాల మధ్యలో ప్రారంభించబడింది అనేటువంటి లెక్క మనకుంది. బిఫోర్ క్రీస్తు 1600 ఇయర్స్ లో అది స్టార్ట్ అయిందని మనకి బాగా తెలిసిన చరిత్ర ఇది. ఆదాము నుండి అబ్రహాం వరకు 2000 సంవత్సరాల చరిత్ర ఇది. కుటుంబ పారంపర్యాల ద్వారా కలపబడ్డానికి వీలుండినప్పట్లో ఒక కుటుంబం ఇంకో కుటుంబం కలపడం, వారి హిస్టరీ మొదటి నుంచి ట్రాక్ రావడం, షేర్ చేయడం, ఏది కూడా మిస్ కాకుండా చూడడం దేవుని యొక్క సంకల్పమైంది ఆ దినాల్లో. అందుకనేమో దేవుడు మరి ఇతరుల కాలం మనుషులను బహుదీర్ఘకాలం జీవింపజేశాడు అని మనం నమ్మవలసి ఉంటుంది. బ్రతకనిచ్చాడు ఎందుకంట, చరిత్ర తెలపడానికి, చరిత్ర ఒకరితో తెలుసుకోవడానికి, మొదటి నుంచి చరిత్ర క్యారియర్ చేయడానికి, కంటిన్యూ చేయడానికి. సరే ఏ రేట్లున్నా కూడా ఆది మానవులు అంటే జలప్రళయానికి ముందున్న వారు శాకాహారులు అని మనం చూడగలుగుతాం. ఒకటి మన సబ్జెక్టు మానవుని వయో పరిమితి, ఆహారంలో జరిగినటువంటి మార్పులు ఏం జరుగుతూ వచ్చాయి అనేది, మానవాళి యొక్క ఆహారము వాని యొక్క వయో పరిమితులు ఎలా ఉన్నాయి మన పాత దినాల్లో అనేది. ఇక్కడ జలప్రలయానికి ముందున్న వారు శాకాహారులు. ఆదాము గాని ఆదాము నుండి లేమేకు వరకు అంటే 9వ తరం వరకు మాంసాహారులు కాదు మనుషులు, పక్కా శాకాహారులు. అంటే అప్పుడు జంతువులు లేవా, పక్షులు లేవా, చేపలు లేవా, మనుషులతో అంటే ఉన్నాయి కానీ అవి తినకూడదు మనిషి. పక్కా విజిటేరియన్ శాకాహారులుగానే దేవుడు మనిషిని తయారు చేశాడు. అంటే 1650 సంవత్సరాల వరకు మనుషులు మాంసమే ఎరగరు. ఎందుకంటే అది దేవుడు పెట్టినటువంటి నియమమే. ఆదికాండంలోనే 1వ అధ్యాయంలో 29:30 ఇది మనకు కనిపిస్తుంది. దేవుడు, ఇదిగో భూమి మీద నున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు ఫలవృక్షములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండు జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమే ఆయన ఏమిచ్చాడు మనిషికి? ఆ జంతువులు తినమని చెప్పలేదు. భూమి మీద విత్తనాలు ఇచ్చే ప్రతి చెట్టు అంటే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, ఫలాలు ఇవే. ప్రతి వృక్షము మీకు ఇచ్చుతున్నాను, అవి మీకు ఆహారం అన్నాడంటే ప్యూర్ వెజిటేరియన్స్. ఇంకేం చేపెట్టే పని లేదు, అవే వాళ్ళకి తెలిసిన ఆహారం. ఇంతే, ఎదురుగానే పొట్టేళ్లు ఉంటాయి, ఎదురుగానే కోళ్ళు ఉంటాయి, కుక్కలు ఉంటాయి, కుందేళ్ళు ఉంటాయి, పశువులు ఉంటాయి, ఏం తినడానికి లేదు. దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు, చెప్పలేదు. వాళ్ళు తినే అలవాటు లేదు కాబట్టి వాళ్ళు కూడా తినరు. తినే అలవాటు అయితేనే కదా, లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఆ అలవాటు లేదు, వాటి జోలికి పోయేవాళ్ళు కాదు. జంతువులు పక్షులు కూడా పచ్చని మొక్కలు తినాలి, అది దేవుని ఏర్పాటు. అవి కూడా అవే తింటా వస్తాయి. వాటికి కూడా ఈ రోజుల్లాగా ఇలాంటి నాన్ వెజిటేరియన్ ఆహారం లేదు. జలప్రలయానికి ముందు మనుషులు ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారులు కాదు, అయి ఉంటే పెద్ద ప్రమాదం జరిగిపోయి ఉండేది. దేవుని యొక్క ఆలోచన ఎంత గొప్పదో చూడండి. జలప్రలయానికి ముందే వీళ్ళుగా నాన్ వెజిటేరియన్స్ అయి ఉంటే ఎంత ప్రమాదం జరిగి ఉండేదంటే, నోవహ ఓడలో ప్రతి పక్షిని జంతువుని ఒక్కొక్క జత తీసుకొచ్చి పెట్టాడు. 150 రోజులు ఉన్నాడు ఓడలో. ఇప్పుడు మనము సోమవారం నుంచి ఆదివారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తాం. అంటే కొంతమంది 2-3 సార్లు కూడా తింటారు లేదు నాన్ వెజిటేరియన్ వారంలో. కనీసం ఆదివారం అన్నా తినేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. 150 రోజులు దానిలో ఉండుంటే ఏమన్నా ఒకటన్నా బతికుంటాయా? ఓడలా ఉన్నాయి. అప్పటికే వీళ్ళకి వాసన ఇవన్నీ రుచి తెలుసుంటే. అందుకే కావాలా మహాదేవుడు గొప్ప ఆలోచనతో ఆ మొదట్లో ఉన్న మన పితృల్ని ప్యూర్లీ శాకాహారులుగా ఏర్పాటు చేశాడు. ముందు జలప్రలయం ఉంది, ఆ జలప్రలయంలో ఇవన్నీ ఓడలో ఉంటాయి. వీడప్పటికే వీటి టేస్ట్గా అందించుంటే రోజులో 200 కోట్లు కోసేసి అన్ని మొత్తం అయిపోయండి. మళ్ళీ దేవుడు సృష్టి చేసి ఉన్నాడు. కనుక దేవుని యొక్క ఆలోచన గొప్పది, ఆయన ప్రణాళిక గొప్పది. అప్పుడు శాకాహారులే, మాంసాహారులు కాదు. 150 దినాలు అట్లే ఉన్నారు. వాళ్ళకేమనిపించలేదు, ఎందుకంటే అలవాట్లేదు, తిండ్రు కాబట్టి. లేకపోతే అన్నీ అయిపోయి ఉంటాయి. అది కేవలం వారి శాకాహార అలవాటును బట్టి మాత్రమే జరిగింది, అవి నిలబడ్డాయి. కాబట్టి మనం ఏం నేర్చుకోవాలి ఇక్కడ? మహాదేవుడు గొప్పవాడు. భూమి తనపై ఉన్న పాపాన్ని అంతటినీ కలిపి శుద్ధీకరించబడింది ఆ దినాల్లో. ఆదికాండంలో ఆ యొక్క ఓడలో నుంచి బయటకు వస్తానే ఆ పాపమంతా, ఆ శాపమంతా కొట్టివేయబడ్డాలి, తుడిచివేయబడ్డాను.
భూమి నిలిచినంత వరకు వేదకాలము కోతకాలము శీతోష్ణ స్థితి వేసవి శీతాకాలములలో రాత్రింబగళ్ళు ఉండక మానవని తన హృదయములో అనుకునేను. భూమి నుంచి బయటకు వస్తున్న తర్వాత శుద్ధీకరించబడింది, తన పని ఉన్నటువంటి పాపం అంతటినీ శుద్ధీకరించబడింది. అధికారం 8:22 కాలాలు ఎప్పట్లాగనే ఉంటాయి అంటాడు. కాలాలు ఎప్పట్లాగనే ఉంటాయి, ఇవి పోవు, తుడిచివేయబడవు. కాబట్టి ఈ రోజుల్లో లాగా జంతువుల్లో కొన్నిటిని చూసి తక్కిన జంతువులు గాని లేక జంతువులను చూసి మానవులు గాని భయపడక్కర్లేదు. ఆ రోజుల్లో ఈ రోజుల్లో అంటే కుందేలు మనం చూస్తే పారిపోద్ది, ఎందుకు ఇటు పట్టుకొని తినేస్తాడని. కోడి మనం చూస్తే పరిగెత్తి వెళ్ళిపోద్ది కదా. ఏవైతే ఉన్నాయో మనం తినేయి, వాటిని చాలా కష్టపడి పట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ రోజుల్లో ఆ పని లేదు, జంతువులు జంతువులు తినే పని లేదు. ఆ రోజుల్లో మనుషులు జంతువులు తినే పని లేదు, జంతువులు మనుషులు తినే పని లేదు. ఎంత బాగుండింది చూడండి పద్ధతి, అన్ని శాఖాహారులే. కాబట్టి మనిషిని చూసి ఏ జంతువు కూడా అప్పట్లో భయపడే పని లేక బ్రతుకుతా ఉండిందంట. లోకంలోనికి పాపం ప్రవేశింపలేదు, కాబట్టి భూమి మీద ఉన్న సకల జీవులు వారి యొక్క మానసిక స్థితి నెమ్మదిగా సుఖంగా కొనసాగుతా ఉంది జలప్రలయం తర్వాత. అయితే ఏదో చోట వద్ద ఏర్పడినటువంటి జంతు ప్రదర్శనశాల, జంతువులందరినీ అక్కడ చేర్చాయి, జంతువులన్నీ అక్కడికి వచ్చాయి. నామకరణము ఆదాం ద్వారా చేయబడింది. జంతువులన్నీ అక్కడ పెట్టి మహాదేవుడు ఆదాముకు సూచన ఇస్తాడు. ఈ జంతువులన్నీ సృజించాం కదా, వీటన్నిటికీ నువ్వే పేర్లు పెట్టాలంటాడు. ఆదికాండం 2:19-20 దేవుడిని యెహోవా ప్రతి భూజంతువు ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగాను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టాను, అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయాను. ప్రతిదానికి పేర్లు ఆదాము చేత పెట్టించాడు జంతువులకి మహాదేవుడు, నామకరణం చేశాడు ఆ రోజు అన్నిటికి. ఆదాము ద్వారా చేయబడింది. అయితే ఐగుప్తు, పాలస్తీనా, మెసపటేమియా దేశాల్లో ధాన్యము, రొట్టెలు, వెన్న, జున్ను, ద్రాక్ష రసము, నీరు, మద్యం మొదలగు ముఖ్యమైనటువంటి ఆహారం లభ్యమవుతూ ఉండేది. ఇంకా చూస్తే ఎర్రగా ఉండే చిక్కుడుగాయల కూర కూడా అక్కడ సర్వసాధారణమైన వంటకంగా చూడబడుతూ ఉండేది. ఆదికాండం 25:29 2 Samuel 17:28 ఈ విషయాలు మనకి లభ్యమవుతాయి. ఈ విషయాలను మనం చూసుకోవచ్చు. అయితే ఈ సమయంలో దేవుడు మానవాళి యొక్క ఆహార విషయాన్ని కూడా మార్చాలనుకున్నాడు. ఆదికాండం 9:9 వచ్చినప్పటికీ జలప్రలయం తర్వాత ఆహార విషయాలు కూడా మానవుణ్ణి వెజిటేరియన్ లో నుంచి నాన్ వెజిటేరియన్ లో కన్వర్ట్ చేయాలని ప్లాన్ చేశారు. ఇప్పుడు దేవుని యొక్క ప్రణాళిక నెరవేరడానికి, ఆయన అనుకున్నది జరిగించడానికి మళ్ళా ఒక స్టెప్ ముందుకు వస్తున్నాడు. మానవుడిని ఇప్పుడు వెజిటేరియన్ నుంచి శాకాహారంలో నుంచి మాంసాహారంలోకి పంపించాలని ప్రణాళిక వేసి ఇప్పుడు జలప్రలయం తర్వాత, ఓడ బయటకు వచ్చిన తర్వాత, అన్ని బయటకు వచ్చిన తర్వాత మాట్లాడతాడు. 9:1-4 నేను చదువుతాను. ఆదికాండం 9:1 మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. మీ భయమును బెదరును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద పాకు ప్రతి పురుక్కును, సముద్రపు చేపలన్నిటికీ కలుగును. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ప్రాణము గల సమస్త జలములు మీకు ఆహారముగును. పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చుచున్నాను. ఇంతకుముందు పచ్చని కూర మొక్కలు ఇచ్చాను కదా, ఇప్పుడు వాటి స్థానంలో మీకు ఇవి ఇస్తున్నా అంటే వెజిటేరియన్ మానేయమని కాదు, ఇవి కూడా మీరు తినవచ్చును, ఇంకా పర్మిటెడ్, గో హెడ్ అన్నాడు ఆ రోజు. అయినను మాంసమును దాని రక్తంతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాంతం, అదొక కండిషన్ పెట్టాడు అక్కడ. కాబట్టి ఆ రోజు 9వ అధ్యాయం 3వ వచనంలో అలవ చేస్తాడు, ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. ఇంతకుముందు కూర మొక్కలు ఇచ్చాను, ఇప్పుడు మాంసం ఇస్తున్నాను అని ఆ రోజు అలవ చేస్తాడు. పొరపాటున జలప్రలయానికి ముందు ఓడలో గాని పర్మిషన్ ఇచ్చుంటే ఏం జరిగి ఉండేది? ఈరోజు మన చుట్టూ ఉన్న మిగిలిన జంతువులు కనబడకుండా వెళ్ళిపోయింది. కాబట్టి మహాదేవుడు అంత గొప్పవాడు, ఆయన సృష్టి అంత గొప్పది. అక్కడి నుంచి మరి దేవుడు దీన్ని మార్చడానికి అప్పుడు పర్మిట్ చేస్తాడు. అయితే ఆ దినాల్లో వాళ్ళకున్నటువంటి పరిస్థితి ఏంటంటే, గౌరవ అతిథులను మాత్రం ఇంటికి పిలిచినప్పుడు వాళ్ళకి ఏర్పాటు చేసే విందులు ఎలా ఉండేయంటే, క్రొవ్విన దూడలు, పెరుగు, పాలు ఇచ్చేవాడు. ఆది కాండంలో 7-8 వచనాల్లో ఈ విషయాలు మనకు కనిపిస్తాయి. మంచి గొప్ప వాళ్ళని పిలిచినప్పుడు, మంచి విందు ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు అలాంటి పదార్థాలు ఏర్పాటు చేసేవాళ్ళు అంట. ఆది కాండం మరి 18:7-8 వచనాల్లో మరియు అబ్రహాము పశువుల మందుకు పరిగెత్తి ఒక మంచి లేత దూడ తెచ్చి ఒక పనివానికి అప్పగించిన వాడు దాన్ని త్వరగా సిద్ధపరచెను. తరువాత అతడు వెన్నయు పాలును తాను సిద్ధపరిచి చేయించిన దూడను తెచ్చి వారి ముందు భోజనం చేయటం చూడగా వారి యొద్ద చెట్టు కింద వారు నిలబడను. కాబట్టి ఇలాంటి ఆహారాలు, కొవ్విన దూడలు, పెరుగు, పాలు ఇచ్చి గౌరవ అతిథులను సత్కరించేవాళ్ళు అంట ఆ రోజుల్లో. ఇంకా పోతే బాదము, పిస్తా, తేనె విలాసవంతమైన ఆహారాలుగా ఆ రోజు చూస్తా ఉండేవాడు. సొలొమోను ఆహార సరఫరాకి ఆ రోజుల్లో గొప్ప గొప్ప ఆహార సరఫరా చేసేవాళ్ళు అంటే వీళ్ళు చూడండి. మొదటి రాజుల్లో ఎంత రాజుల ఇళ్లలో ఎలా ఉండేది, ఆ రోజుల్లో ఎలాంటి సప్లై చేసేవాళ్ళు, రోజుకి ఎంత ఆహారం అవసరం వచ్చేది కూడా చూస్తే మనం ఆశ్చర్యపోతాం. రాజుల ఇళ్లలో ఉన్న పరిస్థితి మనం చూస్తే, మొదటి రాజులు మనం చూస్తే చూడండి ఎంత గొప్ప విషయాలు ఉంటాయో. అసలు ఇక్కడ ఇంత జరుగుతారా, ఇంత సమకూరుస్తారా అనిపించే ఆ మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో నేను చదువుతాను జాగ్రత్తగానండి. మొదటి రాజులు 4వ అధ్యాయం 22-23. ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామగ్రి ఎంత అనగా 600 తూములు సన్నపు గోధుమ పిండియు, 1200 తులములు ముతక పిండియు, క్రొవ్విన ఎడ్లు 10, విడి ఎడ్లు 20, 100 గొర్రెలును, ఇవియుగాక ఎర్ర దుప్పులు, దుప్పులు, జింకలు, కొవ్విన బాతులు తేబడి. ఒక దినానికంట చూడండి ఈ లెక్క ఎట్టుందో. ఒక రోజుకి, ఒక్క దినానికి సొలొమోను ఇంట్లో ఎంతంట, ఏమన్నా అర్థం ఉందా ఇది? 2 చపాతీలు చేయమంటే చాలా ఇదుకున్నారు ఆడాడు పాపం. రాత్రి ఇది ఎట్టుందో, 600 తూములు సన్నపు గోధి పిండి అంట, 200 తూములు ముడిపిండి అంట. కాబట్టి 6 ఒక్క దినానికి అది. అలాగా రాజ కుటుంబాలకు ఇలాగా సరఫరా చేసి ఆ భోజనాలు జరుగుతూ ఉన్నాయంట ఆ దినాలు. అలాంటి పరిస్థితుల్లో మన పితరులు జీవించినట్లు మనం చూడగలుగుతూ ఉన్నాం.
కాబట్టి ఈ సమయంలో దేవుడు మానవాళికి ఆహారాన్ని మార్చాడు. నోవహు 950 సంవత్సరాలు బతికాడు. అబ్రహాము అనేటువంటి తన 10వ సంతానం గురించి ఆయన వచ్చేసరికి 175 సంవత్సరాలు బతకడం ఆదికాండం 25:7-8 మనం చూస్తామని. అయితే ఇక్కడ మోషే ద్వితీయోపదేశ కాండం 34:7 వచ్చేటప్పటికి ఒక సందేశం ఇచ్చి ఆయన అక్కడి నుంచి మరి బయలుదేరడానికి ఉపక్రమిస్తా, అంటే దేవుని ఆజ్ఞ అది, మనం మార్చలేం. పోయేటప్పటికి దేవుడు ఆయుష్ని ఎలాగా మార్చుకుంటూ వచ్చాడనేది. ద్వితీయోపదేశ కాండం 34:7 మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరములు గలవాడు. అతనికి దృష్టిమాన్యం లేదు, అతని సత్వం తగ్గలేదు. ఏం మోషే దగ్గరికి వచ్చినప్పటికీ గొప్ప నాయకుడు 120 ఇయర్స్కి వెళ్ళిపోయాడు. ఎంత తగ్గిపోయిందో చూడండి, లైఫ్ స్పాన్ ఆగిపోయింది. ఆయుష్ ఒక్కసారి డౌన్ చే, ఎందుకని ఎంతో సక్సెస్ అయింది కదా 969 సంవత్సరాల నుంచి ఒకసారి 120 పడిపోయింది చూడండి, 120 కాడికి వచ్చేసి. సరే అక్కడతో అది మొదటిసారి ఎక్కడ తగ్గిస్తాడు మనిషిని, ఆయన తగ్గిస్తానే మళ్ళా మోసే కాడికి వచ్చినప్పటికీ 120 కాడికి వస్తాడు. అదే మొదటి, ఇది ఆఖరి కాదని చెప్పాను మీకు, మొదలు పెట్టాడు అక్కడ, అది ఆఖరి కాదు అన్నా. మళ్ళీ ఈయనకి 120 ఇచ్చిన తర్వాత మళ్ళా కీర్తనల కాడికి వచ్చినప్పటికి 90వ కీర్తన కాడికి వచ్చినప్పటికి 10వ వచనంలో మా ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న 80 సంవత్సరాలు అయినను వాటి వైభవం ఆయాసము దుఃఖమే, అవి త్వరగా గతించి మేము ఎగిరిపోదుము. మోషేకి 120 ఇచ్చి మళ్ళా తరాలకి రాబోయేటప్పటికీ మోషే చేతనే మీ ఆయుష్ 70-80 అనిపిస్తాడు. మనం అడగచ్చు మోషేని మనం అడగచ్చు, ఏం మోషన్నా నువ్వేమో 120 బతికి మాకేమో 70-80, ఏమింత తేడా, ఇది ఎక్కడ అన్యాయం అంటే ఏం చెప్తాడు మోషే, నాదేముంది నాయన దేవుడు ఏం పలకమంటే అది పలికాను. 90వ కీర్తన మోషే రాసిన కీర్తన, నా చేతుల్లో ఉంది, నేను పలికిన మాటలు కాదు కదా అంట. ఆ స్లాబ్ అట్లే పోతా ఉంది, 70-80. ఎవరో పేపర్లో రాసుకోవడానికి 100 బతికాడు, 102 బతికిందని పేపర్లు వేసుకుంటుంటారు, అది ఎక్సెప్షనల్. బట్ స్లాబ్ సిస్టమ్ బాగా ఉంది బండి, 70-80 ధర్మశాస్త్రంలో. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేటప్పటికీ ఇంకా విచిత్రమైన మార్పులు జరిగిపోతాయి. యేసుప్రభు వచ్చేటప్పటికి ఏమన్నాడంటే 70-80 పక్కన పెట్టి ఆయన ఏం మాట్లాడలేదు, క్రీస్తు ప్రభు అయితే ఇంతలో కనబడి అంతలో మాయమైపోతాడు, ఒకటే మాట, ఎప్పుడు ఎగిరిపోతాడు తెలియదు అన్నాడు. ఏం స్వామి ఆయనకేమో 120 ఏంటివి, మళ్ళా వచ్చిన వాళ్ళకి 70-80 ఏంటివి, మా దగ్గరికి వచ్చేటప్పటికి కొత్త నిబంధనలు ఈ రోజుల్లో కూర్చున్నప్పటికి ఇంతలో కనబడి అంతలో ఎగిరిపోతామా, ఎప్పుడు ఎగిరిపోయేది తెలియదు అంటాడు. అది మనిషిని ఆయుష్ ఇప్పట్లో. కాబట్టి విచిత్రంగా దేవుడు తన అనాది సంకల్పాన్ని బట్టి మానవుని యొక్క ఆహారము, మానవుని యొక్క ఆయుష్ తన చిత్తంలో జరిగిస్తూ వచ్చాడు. మోషే యుగారంభంలో మరి వారికి పచ్చం పెడుతూ వచ్చాడు, లేవి కాండంలో మనకు తెలుసు, డెక్కలు లేనివి, పులుసులు లేనివి, నెమరు వేనివి, కొన్నెన్న ఉంచాలి లేకపోతే మొత్తం తినేస్తారు. ఇది ధర్మశాస్త్రం, ధర్మశాస్త్రం కింద ఉన్న వారికి ఇలాగూ జరుగుతూ రావాలన్నాడు. ఈరోజు కొత్త నిబంధన కింద ఉన్న మనకి ప్రార్థన చేసుకుని పవిత్ర పచ్చబడి తట్టు తింటూ పోతాం. కాబట్టి దాని వెలుపల కొత్త నిబంధనలో మనం చూడగలుగుతాం స్పెషల్గా.
ఆ రోజుల్లో వారు ధర్మశాస్త్రం కింద బతికిన వారి పరిస్థితి, మనమైతే ప్రార్థన చేసుకుని మరి దేవునికి సమర్పించి తినేవారంగా ఉంటాం కాబట్టి అంతా ఇది కాదన్నట్టు మొదటి తిమోతిలో పౌలన్న 4:4-5 ఇది చూపిస్తాడు. దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుని నేరళ ఏది నిషేధింపబడింది కాదు. ఏలయనగా అది దేవుని వాక్యం వలన ప్రార్థన వలన పవిత్రపరచబడుచున్నది. కనుక ఆహారములో ఆది మానవుడు పచ్చి మాంసం తినే అనాగరికుల్లాగా కాకుండా శాకాహార జీవితం ప్రారంభించాడు. అది దేవుని అనాది సంకల్పం. జంతువులు పక్షులు కూడా శాకాహారులుగానే ఉన్నాయి, అది దేవుని సంకల్పం. జలప్రళయం తర్వాత వయోపరిమితిలో ఆహార మార్పుల్లో తేడాలు మార్పులు చేస్తూ వచ్చాడు దేవుడు, అది దేవుని సంకల్పం. బైబిల్ ద్వారా దేవుడు మనకిస్తున్నటువంటి సమాచారం ఏమిటంటే బైబిల్ దేవుని గ్రంథం, దేవుని యొక్క అనాది సంకల్పాలు మొదటి మానవుడి నుంచి సృష్టి ఆరంభం నుంచి ఇప్పటి వరకు జరిగిన విషయాలన్నీ కంటిన్యూటీ మిస్ కాకుండా మనల్ని బలపరచడానికి, మనకి బుద్ధి కలగడానికి, మనకి బాలశిక్షులుగా ఉండడానికి ఈ గ్రంథాన్ని మహాదేవుడు మన కొరకు ఉంచిపోయాడు. కాబట్టి ప్రతిదినం బైబిల్ చదవడం, ప్రతిదినం దేవుని వాక్యం ధ్యానించడం, అందులో దేవుడు మనకు బయలుపరిచే ఆత్మీయ సత్యాలు గ్రహించడం మనకెంతో ధన్యకరంగా ఉంటుంది. బైబిల్ చదవడం మర్చిపోకుండా. దేవుడి వాక్యం దీవించను గాక. ప్రైజ్ లార్డ్.